టూకీగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం రెండు. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగితే 10-15 ఏళ్లలో మానవజాతి అంతరించిపోతుంది, అందులో డౌట్ లేదు. గుడివాడ లాంటి సిటీలోంచి, టౌన్లోంచి హైదరాబాద్కి వచ్చిన మరుక్షణము మనుషులు ఫీల్ అయ్యేది ఏంటంటే కళ్ళు మండుతున్నాయి. ఇంకాస్త సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు, మీరు చూశారో లేదో, స్కూటర్ అది నడుపుతూ ఉంటే చేతికి గ్లౌజ్ వేసుకుంటున్నారు. చూశారా మీరు ఎప్పుడైనా? అబ్జర్వ్ చేశారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? స్కూటర్ నడిపే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వస్తుందనా మీ నమ్మకం? ఇంకా మీకు రాదా? ఇవాళ కాకపోతే ఖచ్చితంగా కొన్నాళ్ళలో వస్తుంది. దాని తర్వాత నాకు చాలా ఒక డాక్టర్ చెప్పాడు, రామకృష్ణ, రాబోయేటటువంటి రోజుల్లో డయాబెటీస్ బీపీ లేని వాడిని ఆశ్చర్యంగా చూస్తారు, వీడు మామూలు వ్యక్తి కాదు, హీఈస్ అబ్నార్మల్. డయాబెటీస్ ఉందా, యు ఆర్ నార్మల్. బీపీ ఉందా, యు ఆర్ నార్మల్. స్కిన్ ట్రబుల్ ఉందా, యు ఆర్ నార్మల్. హెల్దీగా ఉన్నావా, యు ఆర్ అన్ అబ్నార్మల్ ఎంటిటీ. అది ఈనాడు ఉన్నది. మీరు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే, నా జీవితంలోనే మా నాన్నగారిని చూస్తూ ఉంటే, నాన్నగారి వరకు ఇందు మన ముందే ఉన్నారు గోపాల శాస్త్రి గారు, ఆయన యొక్క యాక్టివిటీస్ గురించి ఇవాళ పొద్దున్న కిషోర్ చెప్పాడు నాకు. రామకృష్ణ, నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే, నేను కూడా ఆయనలాగా పనిచేయలేను అని. మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను అంటే? ఎక్కడది, మీరు ఆలోచనలు సవ్యంగా ఉంటే మీరు ఎలాంటి శరీరంలో అయినా మంచి పనులు చేయగలరు. మనకు ఆలోచన రాహిత్యము ఉన్నది అన్నది మీకు అర్థమవుతుందా? కొంచెం బాధాకరమైనటువంటి విషయమైనా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, వీ హ్యావ్ స్టాప్డ్ థింకింగ్. మనం ఆలోచించటం మానేశాము అన్నది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆలోచించం ఎప్పుడు మనం? ఆలోచించటం లేదు అన్నదానికి చాలా పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, చాలా సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది మన కోరికలన్నీ తీర్చుకోవటానికి. మీరు ఏం కోరుకుంటే అది గ్యారంటీగా జరుగుతుంది. గ్యారంటీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చాడు, సమంకాయ శిరోగ్రీవం ధారయన్న జలం స్థిర. ఈ శ్లోకం చదువుతూ నేను అలా కూర్చోలేదు, నా బుద్ధి ఎంతో ఆలోచించండి. సంస్కృతంలో చెప్పారు మాస్టారు, మాకు అర్థం కాలేదు, అందుకోసమే సంస్కృతంలో చెప్తారేమో అని నా డౌట్. ఆచరించక్కర్లేదు కనుక. అందువల్ల గురుదేవులు సంస్కృతంలో మీకు రెండే రెండు ఫార్ములాలు హిందీలో ఇచ్చారు. మనం తెలుగులో అంటాం, హం బదిలెంగే యుగ్ బదిలేగా. ప్రపంచాన్ని మార్చేయాలి అంటే నీతో మారాలి. నువ్వు సైంటిస్ట్ అవుతే అనేక మంది సైంటిస్టులను తయారు చేయగలవు కాదా? నువ్వు కెమిస్ట్ అవుతే అనేక మంది కెమిస్ట్రీ వాళ్ళని తయారు చేయగలవు. నువ్వు ఫిజిసిస్ట్ అవుతే అనేక మంది ఫిజిక్స్ వాళ్ళని తయారు చేయగలవు. మరి నువ్వు మానవుడిగా అసలు ఉన్నావా? ఎంత విచిత్రమైనటువంటి ప్రశ్న అంటే, చిన్నప్పుడు మా బామ్మగారు ఒక్క చెప్పేది, ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరు మర్చిపోయిందిట అని. అదేంటి బామ్మ నువ్వు అలా అంటావు, ఈగ తన పేరు ఎలా మర్చిపోతుంది అని. మనం మానవులము అని మీకు గుర్తుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచన రాహిత్యం యొక్క పరాకాష్ఠ మీకు తెలుస్తుంది. అసలు మనం మానవులమేనా? మానవులకి 5 లక్షణాలు చెప్తాడు శాస్త్రంలో. అందులో 4 లక్షణాలు పశువుల యొక్క లక్షణాలే, ఆహార నిద్ర భయం మైథునంచ. ఇవి మనకందరికీ కామనే. మనం సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, మన ఉద్దేశం ఏంటి? డబ్బు. డబ్బు ఎందుకు? ఆహారం కోసం. ఆహారం తర్వాత దేనికోసం? రేపేమవుతుందో అనే భయం, నా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేటటువంటి భయం, వాతావరణం మారితే ఎలా ఉంటుందో అనేటటువంటి భయం. దానికి డబ్బు కావాలి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, బట్టలు వేసుకోవాలి. దానికంతటికి ఈ భయాన్ని తొలగించటానికి డబ్బు కావాలి. ఆహారం తింటున్నారు, ఇళ్లల్లో ఉంటున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, గొప్ప గొప్ప బట్టలు వేసుకుంటున్నారు, ఏరోప్లేన్లో తిరుగుతున్నారు, కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు. తిరుగుతున్న వాడిని చూసి ఈర్ష్యపడితే పడవచ్చు, లేకపోతే ఎప్పుడో అప్పుడు వీడికి సరే ఆ మాట మనం అంటాం ఎందుకు, కానీ ఏదో అవుతుంది వాడికి అనుకుంటాం. ఇదంతా కూడా దేనికోసం మీరు చేస్తున్నారు అంటే భయం వల్ల చేస్తున్నారు, ఆహారం కోసం చేస్తున్నారు. ఇవి రెండు కంటే ఖచ్చితంగా పేరెంట్స్గా మన పిల్లలకి మనం ఏదైనా అందజేస్తున్నాం. కాస్త ఆలోచించండి. మనం ఇక్కడ ఆలోచించడానికి కూర్చున్నాం అన్నది గుర్తుంచుకోండి. ఆలోచనలలో ఉన్నటువంటి విశ్వాస రాహిత్యము, విచిత్రమైనటువంటి మన ఆలోచనలు, అసలు దేని మీద మనకి విశ్వాసం లేదు. దేని మీద మనకు విశ్వాసం లేదు. విచిత్రమైనటువంటి ఈ మానసిక స్థితిలో ఇంకో రెండు పశువుల లక్షణాలు ఉన్నాయి మనకి. మైథునం అది కూడా అసలు ప్రకృతి మనకి ఎందుకు అందజేసింది? దేవాలయాలలో చెప్పబడేటటువంటి అత్యంత రాజవిద్య రాజగుహ్యమైనటువంటి విషయాన్ని ఈనాడు అది ఒక సైన్స్ అని, దానివల్ల మనం ఎత్తుకెదుగుతామని. అందుకే గోపాల శాస్త్రి గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మేమిద్దరం చెప్పగలిగిన విషయాన్ని సమేషన్ ఇచ్చేశారాయన. కులమతాలు ఉండకూడదు, కలిసి పనిచేయాలి, అర్ధనారీశ్వర తత్వము, మనుషులందరూ ఒకటే. కానీ ఈ మాటల్ని మనం ఎలా ఆచరించాలి? దానికి ధర్మోహితేషాం అధికో నరాణ, ధర్మాన్ని మర్చిపోయాం, దేవాలయాలని మర్చిపోయాం. దేవాలయాలు ఎలా తయారయ్యాయన్నాక గౌరీజీ చెప్పారు కదా, అడుక్కునే వాళ్ళ కేంద్రాలుగా. బయట ఒక స్థాయి వ్యక్తులు అడుక్కుంటూ ఉంటారు, లోపల ఇంకొక స్థాయి వ్యక్తులు అడుక్కుంటారు. చీఫ్ మినిస్టర్ దేవాలయానికి వెళ్ళినా అడుక్కోటానికే వెళ్తాడు. అడుక్కోటానికి ఎందుకు వెళ్తాడు అంటే ప్రకృతిలో చాలా విచిత్రమైనటువంటి నియమం ఉంది. ఆ నియమాన్ని మనం ప్రజలకి పిల్లలకి నేర్పటంలే. పాత్రత, పాత్రత ఉన్నవాడికి వాడికి తగినటువంటి వస్తువు వాడి దగ్గరికే వస్తుంది అనేటటువంటి ఒక సత్యాన్ని మనం మర్చిపోయాం. ఖనిజాలు అవి మర్చిపోలే. రాగి అంతా ఎక్కడ ఉంటుంది? ఒకే చోటు ఉంటుంది, మట్టిలో. ఇనువంతా ఎక్కడ ఉంటుంది? ఒకే చోటు ఉంటుంది. ఇనువంతా వెదజల్లబడి ఉందనుకోండి, అసలు మైనింగ్ చేయలేంగా? భావం అర్థం చేసుకోండి. లైక్ అట్రాక్ట్స్ లైక్. సజాతీయ తత్వాలన్నీ కూడా ప్రకృతిలో ఒకే చోట చేరుతాయి. అంచేత ఒకే రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎక్కడ చేరుతారు? ఒకే చోట చేరుతారు. ఆ ధర్మాన్ని గుర్తించండి. అంచేత మీ ఆలోచనలు కరెక్ట్గా మార్చుకుంటే ఎవరు మీ దగ్గరికి వస్తారు? అటువంటి ఆలోచనలు ఉన్నవాడే వస్తాడు. ఎంత సింపుల్ ఫార్ములాయో దాన్ని విచారక్రాంతి అన్నారు. మీరు ఏమీ చేయక్కర్లే. తపస్సు అంటే ఏంటో మీరు సినిమాల్లో చూస్తారు, పుస్తకాల్లో చదువుతారు. ఏం చేస్తారు అడవికి వెళ్ళేవాడు? ఏం చేస్తాడు? చెట్టు కింద కూర్చుంటాడు, అంతేనా? ఎంతవరకు కూర్చుంటాడు? సిద్ధి లభించేంతవరకు కూర్చుంటాడు. అంటే కూర్చుని ఏం చేస్తాడు వాడు అన్న అనుమానమే మనకి ఎప్పుడూ రాలే. గురువుగారి దగ్గర ప్రాణ ప్రత్యావర్తన శిబిరం అని జరుగుతున్నప్పుడు 1975లో నేను వెళ్ళాను అక్కడ. అక్కడ ఒక గుజరాతీ దంపతులు వచ్చారు, పిల్లలు లేరు వాళ్ళకి. 50 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, నాకు ఇప్పుడు గుర్తులేదు వాళ్ళు ఉన్నారు. గురువుగారు అక్కడ కూర్చున్నారు, మాతాజీ ఎదుర్కొండా కూర్చుని ఉండేది. గురువుగారి దగ్గర నేను కూర్చుని ఆయన రాసిన ఉత్తరాలు ఏదో చదువుతూ ఉంటే వాడు వచ్చి, గురుజీ హమే ఐసా బేటా దీజే జో ఆప్కా కార్య కర్ సకే. ఎంత మోసమో చూడండి. గురువుగారిని ఏమడిగాడో తెలిసేవాడు, నాకు ఎటువంటి పిల్లవాడు ఇవ్వాలో తెలుసు, పిల్లలు లేరు వాడికి. ఎటువంటి పిల్లవాడు కావాలి? ఆయన పనిచేసేటటువంటి పిల్లవాడు కావాలి. నిజంగా అలాంటి పిల్లవాడిని ఇచ్చినా నీ దగ్గర వాడు ఎదగగలడా? నీకు భావం అర్థమవుతుందా? నువ్వేం పెంచుతావు వాడిని? వాడిని నాశనం చేస్తావు. లైక్ అట్రాక్ట్స్ లైక్. అంచేత మనకి అలాంటి పిల్లవాడు కావాలి అంటే ముందు నువ్వు మారు. గురువుగారు అదే చెప్పారు, గురువుని మోసం చేయకు, నీకు పిల్లవాడు కావాలి ఇచ్చాను పో, కానీ వాడు నా పని చేసేటటువంటి పిల్లవాడు కావాలి అనేది నువ్వు నన్ను మోసగించడానికి అంటున్నావు, ఖచ్చితంగా వాడిని నా పని చెయ్యనివ్వవు అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ గురుత్వం యొక్క ప్రేమ. మోసం చేయటానికి అడుగుతున్నాడు, వాడికి ఏం ఇష్టం లేదు వాడి పిల్లవాడు గురువు పని చేయాలని. అండ్ హీ నోస్ ఇట్ బట్ స్టిల్ హీ గ్రాంటెడ్ హిస్ బూ. ఆ విచిత్రమైనటువంటి ధర్మము కరుణ. మానవత్వం యొక్క అసలైన సిసలైన ధర్మం ఏమిటి అంటే కరుణ. అంచేత పూజ్య గురుదేవులు తన మొత్తము జీవితం యొక్క సారాంశాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు, ప్రజ్ఞావతార కథామృతము అని. ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి వ్యక్తి యొక్క సాధన ఉన్నది. భగవంతుడు గురించి నేను ఆలోచించను, ముక్తి గురించి నేను ఆలోచించను, అవి ఉన్నాయో లేవో నాకు అనవసరం అంటాడు ఆయన మొదట్లో. ఐ డోంట్ కేర్ అబౌట్ కైవల్య, ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు కావలసింది మీకు నిజంగా తెలిస్తే, నా అంతఃకరణాన్ని కనుక మీరు చూడగలిగితే, చాలామంది నన్ను ఏమంటారు అంటే ఒక సిద్ధ పురుషుడు, ఒక మహాత్ముడు, ఇంకా నా గురించి అనేక రహస్యాలు తెలిసిన వాళ్ళు, అవతారమూర్తుడు, ప్రజ్ఞావతారము రకరకాల పేర్లతో అంటారు. కానీ నన్ను కనుక మీరు నిజంగా చూడగలిగితే నాలో ఉన్నటువంటి అంతఃకరణాన్ని చూడండి. అనేక రాత్రులు నేను ఏడుస్తూ గడిపాను, నా ఏడుపును మీరు అర్థం చేసుకోండి, అది కరుణ. నేను ఏమి చేయగలను సమాజానికి? మీరేమనుకుంటారు, సమాజానికి హెల్ప్ చేయటానికి డబ్బు కావాలని? ఇందాక ఆయన చెప్పిన గాంధీ గారి గురించి, ఏం డబ్బు ఉందని సమాజాన్ని అంత లేపి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వగలిగాడు? నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మదర్ టెరెసాకి ఏం డబ్బు ఉందని ఆవిడ అంత పేరు తెచ్చుకుంది? ఏముంది ఆవిడ దగ్గర? ఏమీ లేదు. ఆలోచన ఉన్నది, కరుణ ఉన్నది. ఆ కరుణని మీరు సంపాదించుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. ఏంటంటే మీలో కరుణ ఉన్నది. నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అమ్మాయ్యా బాగా జరిగింది అన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలే. అందరూ అయ్యో పాపం అంటారు కదా. ఓ సునామీ లాంటిది కొడితే ఇప్పుడు బంగ్లాదేశ్కి నేను 200 ప్యాకెట్స్ పంపిస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. ఎందుకు ఆ తపన 85 ఏళ్ల వయసులో? ఇంట్లో హాయిగా కూర్చోవచ్చు కదా. కూర్చోలేవు నువ్వు నీలో కరుణ జాగృతం అవుతే. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఏ తల్లి ఖాళీగా కూర్చోగలదు? అంచేత నిజమైనటువంటి బ్రాహ్మణత్వానికి, నిజమైనటువంటి దైవత్వం మీలో ఆవిర్భవించటానికి ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదివి మననము చేసుకోండి. ఇందులో ఆయన మొదటి 60 సంవత్సరాల జీవితంలో చేసిన సాధనలు 2 ఎస్సేలుగా ఇవ్వబడ్డాయి. సాధనలు అవి మీరు ఆచరిస్తే మీరు అంత గొప్పవాళ్ళు అవుతారు. దాని తర్వాత 1871లో మథుర నుంచి ఆయన హరిద్వార్కి వెళ్ళారు. హరిద్వార్లో 13 ఏళ్ళు సాధన చేసిన తర్వాత 1884లో ఈ 13 సంవత్సరాలు ఆయన ఏం చేశారో రాశారు. అంటే ఈ పుస్తకము ఆయన జీవన దేవతా సాధన యొక్క స్వరూపము. ఆయన ఇందులో ఏం చెప్తాడు అంటే, నాకు చాలా అనుమానం వచ్చేది ధర్మం గురించి ఇన్ని గొప్పలు చెప్తారు, రిద్ధులు ఉన్నాయి సిద్ధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. నిజంగా అవి ఉన్నాయా? మీరు నేను చేసినట్టు చేస్తే అష్ట సిద్ధులు నవనిధులు మేము ముందు వెనక తిరుగుతాయి. కానీ మీరేమంటారు, అవి నా ముందు తిరిగితే నేను పెద్ద బిల్డింగ్ కట్టేసుకుంటాను, నేను ఆ బిల్డింగ్లోనే ఉంటాను, మీ వెంట తిరగవు అవి. మీలో ఆ బ్రాహ్మణత్వం ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే ఇప్పుడు అర్థమైందా? మన జాతి గురించి నేను మాట్లాడటంలే. ఒక ఆదర్శ లక్ష్యం ప్రతి శ్రద్ధ ఉంచుకుని, శ్రద్ధ అంటే ఆదర్శాల వైపు నిరంతరము లక్ష్యం ఉండటమే. ఆ శ్రద్ధ గాంధీకి భారతదేశాన్ని స్వాధీనం చేయాలి, స్వాధీనపరచాలి అనేటటువంటి శ్రద్ధగా ఈ మహావ్యక్తి ధర్మాన్ని మానవ జాతికి అందజేయాలి. చాలా విచిత్రమైనటువంటి పుస్తకం ఇది. భావం అర్థం చేసుకోండి. మీలో ధర్మము పెంపొందాలి, మీలో మానవీయ ధర్మము రావాలి. మనం పశువుల్లాగా జీవిస్తున్నాం ఇప్పుడు, మనకి కోపం వస్తే రావచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైనా డాక్టర్స్ దగ్గరికి మీరు మందు కోసం వెళ్ళినప్పుడు ముందు మిమ్మల్ని అనలైజ్ చేస్తారు, మీకు అసలు ఏ బాధ ఉంది అని. మీకు ఏ పార్ట్లో ఏ విధమైనటువంటి రోగం ఉందని తెలిస్తే ఆ రోగానికి మందేస్తాడు. మనకి మన రోగం గురించే తెలియటం లేదు, మనం ఆలోచించటం మానేసి కొన్ని యుగాలు అయినది. ఆలోచనలవే మనిషికి పశువుకి తేడా. కానీ చాలా గొప్ప విషయం, మళ్ళీ అర్థం చేసుకోండి. చాలా రహస్యాలు చెప్పాను మీకు. విద్య మీరు ఎలా నేర్చుకుంటున్నారు? క్లాసులో మీరు ఎక్కడికి వెళ్ళటం లేదు, కుర్చీలో కూర్చుంటారు, వింటూ ఉంటారు, అవునా కదా? ఇంజనీర్ అవ్వాలన్నా కుర్చీలో కూర్చొని వినాలి. కానీ ఎవరు చెప్పింది వినాలి? ఇంజనీర్ చెప్పింది వినాలి. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చెప్పింది వినాలి. మరి ధర్మం గురించి దేవత్వం గురించి చెప్తే ఎవరు చెప్పింది వినాలి? అలాంటి వ్యక్తి చేత. ఈనాడు మనకి టీవీలో కనిపిస్తున్నటువంటి గురువులు కొందరు గొప్పవాళ్ళు ఉండవచ్చు, కానీ చెప్తూ ఉంటాం కదా, అందరితో పాటు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా కళ్ళు తాగుతున్నావు అంటారు. అలాగే ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ కూడా కేవలము ఒక వ్యాపారంగా మారాయి అన్నది గుర్తించండి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని తనంతటి వాడిగా చేయటానికి ఆహ్వానం ఇచ్చాడు. ఈరోజు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అయినప్పుడు, ప్రజ్ఞావతారాన్ని చదివితే మీలో ప్రజ్ఞ రావాలి. ప్రజ్ఞ అంటే ఏమిటి? కరెక్ట్ అయినటువంటి ఆలోచన. అంచేత మీలో మార్పు వచ్చింది అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇక్కడ మేము తెచ్చిన పుస్తకాలు అయిపోవాలి. అంటే ఇది అమ్మటం కోసం చెప్తున్నావా, ఇది వ్యాపారమా, మీరే నిర్ణయించుకోండి. ఎటువంటి పుస్తకాన్ని ఎలా ఇస్తున్నారు, మొత్తము మానవత్వాన్ని సంరక్షించేటటువంటి విద్య. ఏంటి మానవుడికి ఉన్నది పశువులకి లేనిది అంటే ప్రాణశక్తి కదా. ఈ ప్రాణశక్తిని రక్షించేదాన్నే గయాంత్రాయతీతి గాయత్రి అంటారు. అంచేత ఇక్కడ గాయత్రి మంత్ర సాధన ఒక దేవతగా మనం చేయటంలే. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీ శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఎలా లేపాలి, అది ఎలా లేపాలి అనేటటువంటి దానిని, మీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని దేవత్వం అంటాం. కనుక మీకు ఎదురుకుండా ఇది పెట్టబడి ఉంది, దాని చిన్న నమూనా అక్కడ ఉన్నది, చాలా జాగ్రత్తగా చూడండి. దాన్ని ఇక్కడే ఉంది మీకు ఎదురుకుండా, ఇదే చిన్నది. ఈ పుస్తకము ఇది మీ జీవితాన్ని మార్చేస్తాయి, కానీ ఎప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే. అక్కడ దేవస్థాపన అంటే మీ ఇంట్లో దీన్ని పెట్టుకోమంటే, ఈ ఫోటోలో దేవత్వం లేదు, మీలో దేవత్వం ఉంది. మీలో దేవత్వం లేకపోతే ఎన్ని ఫోటోలు కూడా మిమ్మల్ని దేవుడుగా మార్చలేవు, ఇది గుర్తుంచుకోండి. మిమ్మల్లో దేవస్థాపన చేయటానికి తగిన బీజాలు ఉన్నాయి కాబట్టే మానవుడు మానవుడవుతున్నాడు, ధర్మస్థాపకుడు అవుతున్నాడు. యదా యదా ఈ ధర్మస్య సంభవామి యుగేగే. ఆ యుగము అనేటటువంటిది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా విచిత్రమైనటువంటి మాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కలియుగం అంటే 432,000 సంవత్సరాలు కదండి, ఇంకా మనం మొదటి పాదంలోనే ఉన్నాం. చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న, మనిషికి ఎలా ఉంటుందో, పిహెచ్డీలు ఇక్కడే ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నది మీకు తెలుసా? ఒప్పుకోరా? ఆంధ్ర యూనివర్సిటీ ఉంది అంటే అందరూ పిహెచ్డీలేనా? చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంతకీ మీరు చదువు రాని వాళ్ళ, చదువు వచ్చిన వాళ్ళ, ఏమని చెప్తారు మీరు? ఇద్దరు ఒకే చోటు ఉన్నారు కదా. అంచేత ఈ యుగము అనేటటువంటిది మీ మానసిక స్థితికి సంబంధించింది. మీ మానసిక స్థితి మీ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది, దాన్నే హంస అంటారు. హంస వెళ్ళిపోయింది అంటాం, అంటే శ్వాస వెళ్ళిపోయింది అంటాం. ఈ శ్వాసని మన జీవితంలో 3 రకాలుగా సిద్ధింపజేసుకోవాలి అన్న చిన్న రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఇంకేమీ చేయక్కర్లే, ఆ ఫోటోని మీరు పెట్టుకోండి. దాని తర్వాత 1-2 తారీఖులలో శాంతి ఆశ్రమంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో దీని గురించి మీకు పూర్తి వివరణ ఇవ్వబడుతుంది. ఈ అవకాశం లభించినప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించటానికి మీరు రాకండి. మీలో ఉన్నటువంటి ప్రేమ, ఇంతమంది బాధపడుతున్నారే వీళ్ళకి నేను ఏదైనా సహాయం చేయగలను అనుకుంటే మీరు ఖచ్చితంగా సహాయపడగలరు. దానికి ఏ విధంగా సహాయపడగలరు అనేటటువంటి దీంట్లో 2 మాటలు ఉన్నాయి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనేటటువంటి మాట ఉన్నది. ఆ కిందన మీరు చూడండి, నిలువుగా విచార క్రాంతి అని ఉంటుంది, కనిపిస్తుందా? ఆ చిన్న దాంట్లో కూడా ఉంటుంది. ఈ 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనేటటువంటిది ఒక విశ్వాసము, ఒక నమ్మకము. మానవ జాతిలో హిందూ ధర్మానికి ఆ నమ్మకం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాడో ఒక దైవీ చేతన అవతరిస్తూ ఉంటుంది. ఆ దైవీ చేతన ఖచ్చితంగా మారుస్తుంది. నువ్వు మారకపోతే కోతులు ఎలుగుబంట్ల చేత మారుస్తుంది. రావణాసురుడిని చంపటానికి ఏ రాజు రాలేదు, ఏ ఋషి రాలేదు, ఒక్క ఋషి రహస్యంగా వచ్చాడు, ఆదిత్యహృదయం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రాముడికి సహాయపడిన వాళ్ళు, అంటే కోతులు ఎలుగుబంట్లు ఒక యుగాన్ని మార్చటానికి సహాయపడగలిగితే, నేడు ఉన్నటువంటి ఇంత అత్యాధునికమైనటువంటి పరికరాలతో మనం ఎంత గొప్ప పని చేయగలమో ఆలోచించండి. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా 2012 సంవత్సరం తర్వాత శాంతిమయ పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి అనేటటువంటి నమ్మకము సంపూర్ణ మానవ జాతికి వస్తుంది. మనము పని చేసినా చెయ్యకపోయినా అనేది గుర్తుంచుకోండి. అవతార ప్రక్రియలో ఈ యుగాల మార్పు జరుగుతున్నప్పుడు ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి వస్తుంది, దాన్ని యుగసంధి అంటాం. ఒక యుగసంధి గురించి చెప్తాను నేను, మనకందరికీ తెలిసినటువంటి యుగసంధి. యుగసంధి అంటే కాలం యొక్క మార్పు అని చెప్పాను కదా ఇందాక. రాత్రి మీరు నిద్రపోయారు, పొద్దున్న నిద్రలేస్తారు, యుగం మారుతుంది, కాలం మారుతుంది. అంతవరకు చీకటిగా పడుకున్నటువంటి వ్యక్తి నిద్రలేస్తాడు, నిద్రలేవగానే యాక్టివ్ అవుతాడు. అంటే సక్రియత లేని యుగము నుంచి సక్రియత ఉన్నటువంటి యుగం వైపుకి వెళ్తున్నాడు, అవునా కాదా? కానీ ఈ యుగం మారటానికి నువ్వేం చేస్తున్నావు, నువ్వేమైనా చేయగలవా? ప్రశ్న అర్థమైందా? నువ్వు ఏం చేయగలవు? ఆ మారిన యుగానికి తగిన ఆచరణ చేసి ఇలా ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పగలవు, అవునా కాదా? మీరు అది గుర్తుంచుకోండి, మనం అహంకరించవద్దు. మనమేదో యుగాన్ని మారుస్తున్నాం అనుకోవద్దు, యుగం మారి తీరుతుంది, నీకు క్రెడిట్ వస్తుంది. పొద్దున్నే సూర్యోదయం వేళప్పుడు లేచి యోగాసనాలు చేసుకుంటే చాలా మంచిది, మంచిది కాదు, ఇవి రెండు ఉన్నాయి. చాలా మంచిది అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. మీలో ప్రతిరోజు యోగాసనాలు వేసేవాళ్ళు ఎంతమంది? భావం అర్థమైందా? నేనేం ప్రశ్నించాను? యుగ మార్పు అది. యుగం ఏమి చెప్తోంది అంటే యోగాసనాలు వేసుకుంటే చాలా మంచిది అని మీకు అందరికీ తెలుసు, ఒప్పుకుంటారా? ప్లస్ ఇంకా ఏం చెప్తున్నారు? క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, వీటన్నిటికీ కూడా మంద అక్కర్లేదు, యోగాసనాలు వేసుకుంటే చాలు. కానీ మనం ఎంత తెలివైన వాళ్ళమో చూడండి, ఆ యోగాసనాలు మేము వెయ్యం, వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ అవుతాం, కార్పొరేట్ హాస్పిటల్స్. చాలా తమాషా చూడండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా? రాజభవనాల్లో. మీకు తెలుసా అది? తెలీదా? తెలుసు కదా. రాజభవనాల్లో ఏం జరిగేది? సమయాన్ని నాశనం చేసుకోవటం, విలాసవంతమైనటువంటి జీవితం జీవించటం. అంచేత విలాసవంతమైన జీవితం జీవించేటటువంటి సంస్కారాలు ఎలాంటి ప్లేస్ని సృష్టిస్తాయి? రోగులు నివసించేటటువంటి స్థలాన్ని సృష్టిస్తాయి. మరి లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఎందుకు ఆ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు? కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. గురువుగారు దాన్ని విచారక్రాంతి అన్నారు. మీ ఆలోచనలు మారిపోతే చాలు అన్న చిన్న మార్పు మీకు అర్థం అవటం లే. ఎంత సింపులో మీరు మారిపోవటానికి, మీరేమి చేయగలి ఉన్న చోటే కూర్చోండి. కూర్చుని 5 ఏళ్ళు వింటే ఇంజనీర్ అయినప్పుడు, భావం అర్థమవుతుందా? కూర్చుని 5 ఏళ్ళు వింటే డాక్టర్ అయినప్పుడు, 5 ఏళ్లలో మనము ప్రపంచానికి ఈ విషయాన్ని చెప్తే ఎందుకు మారదు ప్రపంచం? దాన్ని ఎలా మార్చాలి? అనేక మంది వైజ్ఞానికులు, అనేక మంది భవిష్యవేత్తలు, నాస్ట్రడామస్ పేరు మీరు వినే ఉంటారు, మదర్ షిప్టన్ పేరు మీరు వినే ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏకస్వరంతో చెప్పింది ఏంటి అంటే, రానున్న 10 సంవత్సరాలలో వచ్చే మార్పు మొత్తము యుగానికి చెందుతుంది. ఇది చాలామందికి అర్థం కాదు. పొద్దున్న సూర్యుడు ఉదయిస్తే 4-5 నిమిషాలు ఉదయించేస్తాడు, చీకటి నుంచి వెలుతురు వస్తుంది. కానీ ఆ వెలుతురు ఎంతవరకు ఉంటుంది? సాయంత్రం వరకు ఉంటుంది. అలాగే ఈ 10-12 ఏళ్లలో, అందులో 7 ఏళ్ళు గడిచిపోయాయి అన్నది గుర్తుంచుకోండి. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు లేట్ కమర్స్ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అన్నది నా అనుభవం. ఆ గంట ముందు నుంచి కూర్చుని ఉంటారు, కానీ లాస్ట్ మ్యాన్ వచ్చేంత వరకు క్లాస్ ఆగుతుంది. ముందు వచ్చిన వాడు ఒక విధంగా మేలు. ఎందుకు అంటే పొద్దున్నే అంటే యోగాసనాలు అవి చేసుకోగలడు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళక్కర్లే. ఇంకా మనకి కేవలము 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఈ 3 సంవత్సరాలలో ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి మనము ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి ఈ దేవాలయాలలో ఒక ఈ పుస్తకం ఈ విషయం గురించి చెప్తుంది మీకు. అంటే 21వ శతాబ్దిలో ఖచ్చితంగా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మానవ జాతికి ఉన్నది అని చెప్తుంది. అంచేత ఇదేం చెప్తుంది? మీరు ఎలా మారాలో చెప్తుంది, మారినటువంటి మీరు ఏం చేయాలో ఈ పుస్తకం చెప్తుంది. ఈ పుస్తకం కూడా అయిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. అంటే మేము ఒక కళ్ళం ఒకటి తీసుకుంటాం అంటే కాదు, దొరకదేమో మళ్ళా. అంచేత మీరు ఇప్పుడు ఇవ్వకు, డోంట్ డిస్టర్బ్. చాలామంది నన్ను ఒక విషయం అడుగుతారు, పూజ్య గురుదేవుల్ని మేము చూడలేదు, పూజ్య గురుదేవులతో మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడూ చూడలేదు అని. ఎలా ఆచరించాలో మాకు ఎట్టా తెలుస్తుంది అని. సైన్స్ చదివిన మీరు న్యూటన్ని ఎవరు చూశారు? మీరు సైన్స్ చదివిన వాళ్ళకి అసలు చేతులు ఎత్తండి. న్యూటన్ని చూశారా మీరు? చూడలేదు కదా. కానీ న్యూటన్ నియమాలని న్యూటన్ కంటే బాగా మీరు అప్లై చేయగలరు, అందులో డౌట్ ఉందా? భావం అర్థమవుతుందా? అంచేత పూజ్య గురుదేవుల యొక్క శరీరాన్ని కాదు మీరు చూడవలసింది, కార్ల మార్క్స్ని కాదు మీరు చూడాల్సింది, డెస్కాపిటాన్ని చూడాలి. భావం అర్థమవుతుందా? అంచేత పూజ్య గురుదేవులు ఓ విచిత్రమైనటువంటి ప్రయోగం చేశారు. నేను ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను, రోజుకి రెండు పేజీల రూపంలో. మరి ఎప్పుడైనా పూజ గురుదేవులకి అప్పుడే తెలుసు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. అంచేత 30 రోజుల్లో రోజుకి 2 పేజీలు చొప్పున అంటే 60 పేజీలు అవుతుంది కనుక 4 పేజీలు ఫ్రీ. అంచేత మొత్తం మ్యాగజైన్లో ఎన్ని పేజీలు? 64 పేజీలు ఉంటాయి. మీ ఆలోచన విధానాన్ని ఆయన ఆలోచన విధానానికి మార్చటానికి ప్రతీ నెల మీకు యుగశక్తి గాయత్రి అనేటటువంటి మ్యాగజైన్ వస్తుంది. కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మిగతా రిలీజియస్ మ్యాగజైన్స్ లాంటిది కాదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. మీ ఆలోచనలు మారుతాయి దీంతో. చదివితేనే కదా మారేది. డెస్క్ క్యాపిటల్ చదివితే కమ్యూనిస్ట్ అవుతావు కదా. భావం అర్థమవుతుందో నేను చెప్తుంది. అంచేత ఈ మ్యాగజైన్ని మీరు ఖచ్చితంగా మీ ఇంటికి తెప్పించుకోవాలి. మీరు ముందు వెనక ఆలోచించకండి. ఒక మంచి పని చెయ్యాలి అనుకునే నిర్ణయానికి వచ్చినప్పుడు రేపు చేద్దాంలే అనుకోకండి, ఆ రేపు ఎప్పుడూ రాదు. అంచేత ఈ 3 పుస్తకాలు ఇవాళ అయిపోవాలి ఇక్కడ. కానీ ఇది పుస్తకం కాదు, ఇది మ్యాగజైన్. ఇలాంటి పుస్తకాలు చదువుతో ఈ మ్యాగజైన్ ఉన్నటువంటి వ్యక్తులలో గురుదేవుల యొక్క ప్రజ్ఞ అవతరిస్తుంది అన్నది మీకు అర్థమైంది కదా. ఇలాంటి వాళ్ళు ఒక 5 గురు కనుక కలిస్తే దాన్ని ప్రజ్ఞామండలి అంటాం. 5 గురే ఎందుకు కలవాలి? పంచప్రాణాలే ఎందుకున్నాయి? సైన్స్ చెప్పలేదు. పంచతత్వాలే ఎందుకున్నాయి? సైన్స్ చెప్పలేదు. పంచతన్మాత్రలే ఎందుకున్నాయి? సైన్స్ చెప్పలేదు. సైన్స్ ఏం చెప్పగలదు అంటే వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వై అనేటటువంటి దానికి సైన్స్ దగ్గర జవాబు లేదు. హౌ అనే దగ్గర సైన్స్ దగ్గర జవాబు ఉంది. కానీ ధర్మానికి వై అనే దానికి కూడా జవాబు ఉన్నది. ఆ జవాబు ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఈనాడు జరుగుతున్నటువంటి కష్టకాలం అంతా కూడా ప్రసవ వేదన లాంటివి అన్నది అర్థమవుతుంది మీకు. ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు చాలా బాధపడుతుంది. మా అమ్మాయి మెడిసిన్ చదువుతూ గైనీ క్లాస్ అటెండ్ అయ్యాక మా అమ్మ దగ్గరికి వచ్చి తన అమ్మ దగ్గరికి, అమ్మ నువ్వు ఇంత కష్టపడ్డావా అని అడిగింది. భావం అర్థమైందా? చదివితే తెలుస్తుంది ఎంత కష్టం అది. కానీ తల్లియా కష్టపడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కష్టపడ్డారా, బాధపడ్డారా? ఇంకా నిప్పులు రావాలి, ఇంకా నిప్పులు స్టార్ట్ అవ్వలేదా? ఫాల్స్ పెయిన్స్, చచా నిప్పులు రావాలని డ్రిప్ పెడతారు. ఈనాడు ప్రకృతిలో జరుగుతున్నటువంటిది అది. అది అర్థం చేసుకోండి. కానీ కష్టకాలం అలాగే ఉంటే కొంప ములుగుతుంది. ఆ కష్టపాలనని తొందరగా ఒక నూతన యుగ ఆవిర్భావానికి 3 ఏళ్లలో మనం ఎటువంటి ప్రయత్నం చేయగలం అనేటటువంటి దానికి ఈ గాయత్రి పరివారం కృషి చేస్తుంది. కనుక అఖిల విశ్వ గాయత్రి పరివారం అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడింది. 70 దేశాలలో 9 కోట్ల మందితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ 1000 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాకి 9 కోట్లు ఏం సరిపోతుంది? పర్సంటేజ్ చూసుకోండి, 0.9% అంతే కదా. ఇంచేత మీరందరూ కూడా ఈ అఖిల విశ్వ గాయత్రి పరివారంలో జాయిన్ అయ్యి 5-5 గురు కలిసి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటాము అనేటటువంటి దాంట్లో మీరు ఉత్సాహం చూపిస్తే మీరు ఇప్పుడే ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవచ్చు. కాదు, మేము 1వ తారీఖు 2వ తారీఖు దీని వివరాలన్నీ చూసి అక్కడ నేర్పిస్తూ ఉంటాం, అంటే కూడా మీ ఇష్టం. కానీ ఆ 2 పుస్తకాలు సబ్స్క్రిప్షన్ మాత్రం ఇవాళే ఇప్పుడే అయిపోతేనే మీకు నేను చెప్పింది అర్థమైంది అని అర్థం. లేకపోతే ఇందాక మీరు చేతులు ఎత్తారు చూసారా, యోగాసనాలు చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది. చేస్తున్నామా? ఆగండి సార్, అలా ఆకండి. దీనికోసం ఈ మహాక్రాంతిలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ జై గురుదేవ్.